ఏడు ఛందస్సులు ఉన్నాయి. అందులో బృహతీ ఛందస్సు ఉంది. ఆ స్వరూపురాలు అని కూడా చెబుతున్నారు వ్యాఖ్యానాల్లో. ఏమిటా ఏడు? గాయత్రి, ఉష్ణిక్, త్రిష్టుప్, అనుష్టుప్, జగతి, పంక్తి, బృహతి. సంస్కృతంలో ఈ ఛందస్సులు ప్రధానంగా ఉంటాయి. అనుష్టుప్ ఛందస్సులోనే రామాయణం అంతా ఉంది. మహాభారతం కూడా సుమారుగా అందులో ఉంది. అక్కడక్కడ ఛందస్సులు మారాయి. ఇక త్రిష్టుప్పులు, అనుష్టుప్పులు, గాయత్రి ఛందస్సు ఇవన్నీ రకరకాలుగా కావ్యాల్లోనూ పురాణాల్లోనూ వాడుకున్నారు. ఈ ఏడు ఛందస్సుల స్వరూపం కూడా ప్రత్యేకించి బృహతీ ఛందస్సు. అంతేకాదు జ్యేష్ఠ సామ, బృహత్సామ అని సామవేదంలో రెండు భాగాలు ఉన్నాయి. బృహత్సామ అని ఉంది కాబట్టి ఆ సామవేదంలో ఉండే భాగస్వరూపం కూడా అమ్మవారే. అందుకే బృహత్యై నమః, అది 673 నామం. బృహత్యై నమక అన్నదానికి మనం తెలుసుకోవలసిన విశేషం. అన్నద వసుధ వృద్ధ బ్రహ్మాత్మైక్యస్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియ. ఇప్పుడు 674 నామం. బ్రాహ్మణ్యై నమక అంటే మామూలుగా బ్రాహ్మణి, బ్రాహ్మణ్యై నమక, బ్రాహ్మణ స్త్రీ, బ్రాహ్మణ స్వరూపురాలు అయినటువంటి లలితాదేవికి నమస్కారం. మామూలు అర్థం బ్రాహ్మణ స్త్రీ. కథల్లో ఎక్కడ బ్రాహ్మణుడు అని వాడితే బ్రాహ్మణి అని వాడతారు పక్కన. వైశ్యుడు అని వాడితే ఆ స్త్రీకి వైశ్య అని వాడతారు. అకారాంతం అయితే స్త్రీలింగం అవుతుంది. ఈ ఉకారాంతం ఉత్వడుంగులు చేరితే పుల్లింగం అవుతుంది తెలుగులో, అందుకని వాడతారు. అంచేత బ్రాహ్మణ స్త్రీ. పైగా బ్రాహ్మణ్యే నమక అంటే రుద్రునికి వేదపరమైనటువంటి నామాలలో బ్రాహ్మణ దైవం బ్రాహ్మణక అనే నామం ఉంది ప్రత్యేకంగా. అంచేత శివుని భార్య కాబట్టి ఇవిడ బ్రాహ్మణి అయ్యే అవకాశం ఉంది ఆ రకంగా శబ్దరీత్యా. అందుకని బ్రాహ్మణ్యే నమక. బ్రాహ్మణో భగవాన్ సాంబో బ్రాహ్మణానాం చ దైవతం విశేషాద్ బ్రాహ్మణో రుద్రం ఈశానం శరణం వ్రజేత్ అని పురాణాలు చెబుతున్నాయి. ఒకసారి పురాణాల్లో ఒక చోట సరదాయన చర్చ జరిగింది. అసలు ఈ దేవతల్లో కూడా కులాలు ఉన్నాయా అంటే మనం చెడిపోయిన సరిపోల వాళ్ళకు కూడా అంటగట్టాలిగా జరిగింది. కొన్ని పురాణాల్లో ఉంది చర్చ. నేను ఇంక విస్తృతంగా చెప్పను దాని గురించి, కానీ ఈ సందర్భం కాబట్టి ఒక మాట చెప్పుకో. ఆ చర్చ చేసినప్పుడు బ్రాహ్మణుల కులదేవం ఎవరంటే శివుడిని తేల్చారు. బ్రాహ్మణో భగవాన్ సాంబక, ఎందుకంటే బ్రహ్మజ్ఞానం పొందడం బ్రాహ్మణుల లక్షణం, అంతిమ లక్ష్యం. ఆ బ్రహ్మజ్ఞానం పొందినవాడు కైవల్యం పొందుతాడు. కైవల్యం పొందినవాడు ఈశ్వరుల్లో కలుస్తాడు. ఈశ్వరస్య భావం ఐశ్వర్యం. మన అందరిళ్ళలు ఏ కులం వాళ్ళైనా, ఏ కులాల్లో మళ్ళీ ఏ శాఖ వాళ్ళైనా అందరం కూడా దేవుడు పీఠాన్ని ఇంట్లో ఈశాన్యంలోనే పెడతాం. ఆగ్నేయంలో ఎవడు పెట్టడు. ఎందుకు పెడతాం? ఈశాన్యం ఈశ్వరుడు దిక్కు, మోక్షాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు మాత్రమే. అంతిమంగా మన భక్తి ద్వారా, పూజల ద్వారా, వ్రతాల ద్వారా, నోముల ద్వారా, జ్ఞానాల ద్వారా పొందవలసింది మోక్షం. భౌతిక ప్రయోజనాలు కాదు. ఆ మోక్షానికి అధిపతి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఉండే దిక్కు ఈశాన్యం. అందుకే ఏ కులం వాళ్ళైనా, ఏ శాఖ వాళ్ళైనా, ఏ దేవుణ్ణి నిలవేలుపుగా పూజించే వాళ్ళైనా దేవుణ్ణి తీసుకెళ్ళి ఈశాన్యంలో పెట్టాల్సిందే. పైగా ఈశాన్యంలో బరువులు పెట్టద్దంటారు. ఎందుకు? మోక్షం పొందాలి అంటే బరువులు బాధ్యతలు తగ్గించుకోవాలి, పెంచుకోకూడదు. అది దాని తత్వం. ఏదో అక్కడ గొట్టమో గొడుగో పెట్టినంత మాత్రం కొంపలు అంటుకుంటాయని కాదు అక్కడ. దాని ఉద్దేశం అది కాదు. ఆ ఉద్దేశాన్ని గ్రహించకపోతే ఈ కర్మకాండ అంటే ఒకటి చర్మకాండలా మిగులుతుంది. ఇది ఎప్పటికీ జ్ఞానం పొందాం, ఇంకా బురదలో కూరుకుపోతాం. అంటే ఈశాన్యాన్ని కూర్చొని దేవుడు పూజ చేస్తున్నామంటే ఏ దేవతారూపాన్ని పూజించినా క్రమంగా బరువులు బాధ్యతలు తగ్గించుకోవాలి. నాకు సంబంధం లేదని చెప్పాలి అంటే క్రమంగా తగ్గిపోతుంది. అప్పుడు హాయిగా ఏక నిరంజన సుఖంగా ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు. అప్పుడు ఇంకా భాగవతం చదివితే తిరుగులేదు. ఇంకా 7 రోజులు పట్టిందా, 70 రోజులు పట్టిందా వేరే విషయం. 8 రోజులు పట్టినా మంచిది, తిరుగులేదు. ఇంకా అంతే భాగవతం మోక్షాన్ని ఇచ్చి తీరుతుంది. అవగాహన ద్వారా ఇస్తుంది. గ్రంథాల పారాయణలో మనం గ్రహించవలసింది ఏమిటంటే, నేను సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. అత్తా కోడళ్ళ మధ్యలో తగాదాలు, కుటుంబ సభ్యుల మధ్యలో విభేదాలు ఉంటే పూర్వం అయోధ్యకాండ పారాయణ చేయించేవారండి రామాయణాలు. అందరిని కూర్చొని వినమనేవారండి. ఆ బ్రాహ్మణ్ ఎక్కడో మూల కూర్చోబెట్టి పారాయణ చేయించి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇవ్వడం కాదండి. తీర్థం పుచ్చుకోవడం, ఈ వేషాలు ఈ మధ్య వచ్చేయండి ఇక్కడ. అలా తీర్థం పుచ్చుకుంటే ఏమి రాదండి, ఊరికే కాసేపు నాలుగు తడుస్తుంది అంతే. ఆయనకి డబ్బులు వస్తాయి. ఆయన చదవడేవాడు, మనకు తీర్థం ఇవ్వడే, మనం ఏం చేస్తున్నాం అక్కడ? పారాయణ అంటే వారు చదువుతారు, మనం వినొద్దని కాదు అక్కడ. అవి వింటే ఏం అర్థం అవుతుందో సంస్కృతంలో ఉంది చెప్పాలి ఆయన తెలుగులో. పారాయణ అంటే ప్రవచనం అండి, ఒట్టి గ్రంథపారాయణ, ప్రవచనం అది. ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు పట్టినాయి. ఒక నియమం ఎందుకు పడతారంటే అలా లేకపోతే ఆడతరపుడు సాగుతూ ఉంటే అలాగా, అందుకని నడిపించడం కూడా కష్టం కదా, అందుకని పెట్టుకుంటారు. మంచిదే, మనం కూర్చుని వినాలవద్దా? ఎందుకు అయోధ్యకాండం వింటే అత్త కోడళ్ళ మధ్యలోనూ కుటుంబ సభ్యుల మధ్యలో విభేదాలు పోతాయని? అయోధ్యకాండం అంతా అవేగా, అందరూ ప్రవేశించే వరకు కైకికి రాముడికి ఎటువంటి ఇబ్బంది లేదు, కైక మనసులో దురభిప్రాయం లేదు. మందర ప్రవేశించింది, రాముడు వెళ్ళిపోయాడు. అంటే దుష్టభావాలు ఎప్పుడు ప్రవేశిస్తాయో ఆత్మ అక్కడ ఉండదు, అందుకే ఆత్మరాముడు అంటారు ఆయన్ని. స్వార్థాలు కాంక్షలు ప్రవేశించాయంటే ఆత్మలో రాముడు ఉండడు, రాముడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మందర రాగానే, మందర కోరికే కదా రాముడు వనవాసానికి కారణం, మందర దుర్బోధ. అంతవరకు కైక స్వచ్ఛంగానే ఉంది, అందుకే అయోధ్య దాని పేరు. అయోధ్య అంటే మనం ఎక్కడ యుద్ధం చేసి కూడా జయించలేము, అటువంటిది ఆత్మ. ఆ ఆత్మలో రాముడిని పెట్టుకోవాలి. మందరాన్ని పెట్టుకుంటే కష్టం, ముగింపు అయిపోయినట్టే జీవితానికి.